పన్నెండు పదమూడు పద్నాలుగు శ్లోకాలు.
నమస్కారం గురుదేవ్.
యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజసా
ఉష్ణామి చౌషధి సర్వాః
సోమో భూత్వా రసాత్మకః
అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం
దేహమాశ్రితః
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.
భగవంతుడు మనకి చేసేటువంటి మేలు ఏమిటి అని ఆలోచిస్తే, ప్రాణులంతా కూడా జీవించటానికి ఆధారంగా ఈ భూమిని మనకు ఇచ్చాడు. ఈ భూమి ఉండటం వల్లే ప్రాణులందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి భగవంతుడే ఆ భూమిలో ప్రవేశించి తన యొక్క తేజస్సుతో, తన యొక్క ఆకర్షణ శక్తితో ఈ భూమికి ఆధారంగా ఉన్నాడు, ప్రాణులందరినీ భరిస్తూ ఉన్నాడు. మరి కేవలం ఆధారంగా ఉండటం కాదు, ఆహారం కూడా ఆయన ఇస్తున్నాడు. భూమి నుండే ఆహారం వస్తూ ఉంది, భూమి ఆధారంగా ఉంది, భూమి నుండి ఆహారము వస్తున్నది. అంటే మనకు కావాల్సినటువంటి సస్యాలు, ఔషధులు, పండ్లు, కాయలు, ఆకుకూరలు అన్నీ కూడా భూమి నుంచే వస్తూ ఉన్నాయి. ఎలా వస్తున్నాయి ఇవన్నీ కూడా అంటే, సూర్యుని యొక్క కాంతితో, చంద్రుని యొక్క తేజస్సుతో. సూర్యుని కాంతితో విటమిన్లు వస్తున్నాయి, ఇక తానే చంద్రుడై పోషిస్తున్నాడు. ఇలా అన్ని రకాలుగా పరమాత్మ మనకు ఉపయోగపడుతున్నాడు. ఇక చంద్రుడి యొక్క ఉపయోగం ఏమిటి అంటే, పూర్వకాలంలో అయితే తెలియదు కానీ సైన్స్ బాగా వృద్ధి అయినటువంటి స్థితిలో ఆ చంద్రుడి యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటో తెలిసింది. పౌర్ణమి రోజున నాటినటువంటి, పౌర్ణమి రోజున కోసినటువంటి విత్తనాలకి, పండ్లకి, సస్యాలకి గొప్ప శక్తి వస్తుంది, ఒక సారవంతమైనటువంటిది అవుతుంది. అలాగే కొన్ని ఔషధాలని ఆ చంద్రుని యొక్క కాంతిలో, వెన్నెల్లో గనక కొన్ని రోజులు ఉంచినట్లయితే వాటిలో రోగ నిరోధక శక్తి బాగా వృద్ధి అవుతుంది. ఈ ప్రకారంగా ఎన్నో ప్రయోజనాలు. ఇలా బయట ఎన్నో ఏర్పాట్లు చేసినటువంటి భగవానుడు లోపల ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నాడా అంటే, మనకు ఆధారంగా భూమినిచ్చాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, బాగానే ఉంది. మరి లోపలుండి ఏమైనా చేస్తున్నాడా అంటే, ఆయనే వైశ్వానరాజ్ఞి రూపంలో ప్రాణుల యొక్క దేహాలని ఆశ్రయించుకొని ఉండి వారు తిన్నటువంటి నాలుగు విధాలైనటువంటి ఆహారాన్ని ఆయనే పచనం చేస్తున్నాడు. అంతేకాదు దీన్ని జీర్ణం చేసి సారాన్ని అంతని కూడా శరీర భాగాలకి పంపిస్తూ ఉన్నాడు, శరీరానికి శక్తినిస్తున్నాడు. నాలుగు రకాల ఆహారం, భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం, ఈ నాలుగు రకాల ఆహారాన్ని కూడా మనకి దేహానికి శక్తిని చెట్టుగా ఉపయోగపడుతున్నాడు. అంటే మనం తిని మెదలకుండా పడుకుంటే ఆయనే మేల్కొని ఈ తిన్నటువంటి ఆహారాన్ని అరిగించి సారాన్ని దేహ భాగాలకు పంపిస్తున్నాడు. అయితే వీటికి ప్రాణ అపానాలనే వాటిని ఉపయోగించుకుంటున్నాడు. ప్రాణం దేనికి ఉపయోగపడుద్ది? తిన్నటువంటి ఆహారాన్ని లోపలికి లాక్కోవటానికి ఉపయోగపడుద్ది. మరి వ్యానం దేనికి ఉపయోగపడుద్ది? ఈ తిన్నటువంటి ఆహారాన్ని బాగా జీర్ణం చేసి దాని సారాన్ని కాస్త రక్తంలో కలపటానికి ఉపయోగపడుద్ది. మరి సమానం దేనికి ఉపయోగపడుద్ది? ఈ రక్తంలో కలిసినటువంటి సారాన్ని రక్తంతో పాటుగా శరీర భాగాలన్నింటికీ కూడా దేనికి ఎంత అవసరమో అంత పంపించటానికి, సమానంగా పంపించటానికి ఈ సమానం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇక అపానం దేనికి ఉపయోగపడుతుంది? మనం తిన్నటువంటి ఆహారంలో సారవంతమైనటువంటిదంతా రక్తం ద్వారా శరీర భాగాలకు పోతే మిగిలినటువంటి పిప్పంతా కూడా బయటికి పోవటానికి తెల్లవారేటప్పటికి సిద్ధంగా ఉంటుంది. అపానం దాన్ని కాస్త బయటికి నెట్టేస్తాం. ఇక ఐదోది ఉదానం ఉంది. ఇదేం చేస్తుంది అంటే ఈ దేహంలో శరీరంలో అనేకమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఈ అనేకమైనటువంటి భాగాలకి వార్తల్ని పంపించేటువంటిది ఉదానం. మనకి ఏదైనా శరీరానికి కొద్దిగా ఏదైనా తేడా వస్తే వెంటనే మెదడుకి వార్త పోద్ది. మనం దాంతో రెస్పాండ్ అవుతాం, ప్రతిస్పందిస్తాం. అంతేకాదు, ఈ ఉదానం యొక్క పని ఇంకోటి ఉంది, ముఖ్యమైనటువంటి పని. జీవుడు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి పోవాలా? స్వర్గం వైపు పోవాలా? నరకం వైపు పోవాలా? బ్రహ్మ లోకానికి పోవాలనా? ఎక్కడికి పోవక్కర్లేదా? ఇవన్నీ కూడా నిర్ణయం చేసి ఎక్కడికి పోవాలనో అక్కడికి అందించేటువంటిది ఈ ఉదానవాయు. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అధీనంలో ఉండి పరమాత్మ వీటిని ఉపయోగించుకొని మనకి ఈ రకమైనటువంటి మేలు చేస్తున్నాడు. అంటే ఆహారాన్ని ఇస్తున్నాడు, తింటే అరిగిస్తున్నాడు, మళ్ళీ తినటానికి రెడీ చేస్తున్నాడు, పనికిరాని పిప్పిని బయటికి నెట్టిస్తున్నాడు. దీంట్లో ఏ తేడా వచ్చినా మనం డాక్టర్ దగ్గరికి పోవాలి. కనుక ఇన్ని రకాలైనటువంటి మేలు చేస్తున్నటువంటి పరమాత్మకి మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి. ఓ చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ అండి అంటాం, కానీ ఇంత గొప్ప మేలు చేస్తున్నాడు, అది ఎప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా? ఎప్పుడో ఒక రోజులో, రెండు రోజులో, పది రోజులే కాదు, ప్రతి క్షణము, ప్రతిరోజు, సంవత్సరంలో 360 రోజులు మనం జీవించి ఉన్నంత కాలము భగవంతుడి మేలు చేస్తున్నాడు. మరి ఇంత మేలు చేస్తున్నటువంటి భగవంతుణ్ణి మనం ఎట్లా కృతజ్ఞత చెప్పాలి, ఎలా ఉండాలి అనేటువంటిది మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఎలా కృతజ్ఞత ఉండాలి అని అంటే నివేదన చేయాలి. మనం తినేటువంటి ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఇదే మనం చేసేటువంటిది. ఇంతకంటే మనం ఇంకా భగవంతుడికి కృతజ్ఞత చెప్పడానికి మార్గం ఏమీ లేదు. కనుక అటువంటి మేలు చేయాలి. అటువంటి మేలు చేసినటువంటి పరమాత్మకి మనం కృతజ్ఞత చెప్పాలి. ఇక ఇప్పుడు స్థూల శరీరానికి ఏం మేలు చేస్తున్నాడో చెప్పుకున్నాం. మరి సూక్ష్మ శరీరానికి ఏమన్నా మేలు చేస్తున్నాడా? ఏదో చేస్తున్నాడు. అదేమిటో మనకి 15వ శ్లోకంలో చెప్తున్నారు. 15వ శ్లోకం చూడండి. అంటే భగవంతుడు చేస్తున్నటువంటి మేలుని కనుక ఒక్కసారి మనం జాగ్రత్తగా కనుక ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మనం స్టన్ అయిపోతాం, ఆశ్చర్యపోతాం, చెప్పడానికి వీల్లేదు అంత ఆశ్చర్యం కలిగి. 15వ శ్లోకం చూడండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టః.
సర్వస్య చాహం హృది సన్నివిష్టః.
మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ.
మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ.
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః.
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః
వేదాంత కృద్వేద విదేవ చాహం
వేదాంత కృద్వేద విదేవ చాహం
సర్వస్య చాహం హృది సన్నివిష్టః
సర్వస్య చాహం హృది సన్నివిష్టః
మత్తస్మృతి జ్ఞానమపోహనం చ
మత్తస్మృతి జ్ఞానమపోహనం చ
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః
వేదాంత కృద్వేద విదేవ చాహం
వేదాంత కృద్వేద విదేవ చాహం
సర్వస్య హృది అహం సన్నివిష్టః సర్వస్య హృది అందరి యొక్క హృదయాల్లో అహం సన్నివిష్టః నేను సమీపంగా ఆశ్రయించుకొని అక్కడే ఉన్నా అందరి హృదయాల్లో నేనున్నాను మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ మత్తః నా నుండే స్మృతి జ్ఞాపకాలు వస్తున్నాయి అపోహనం మరపు కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది నా నుండే ఈ మూడు కలుగుతున్నాయి ఈ మూడు కలగటం మానవుడికి ఎంత ప్రధానమో చెప్పడానికి వీల్లేదు మరి ఇవన్నీ కూడా పరమాత్మ వల్లనే ఇక సర్వై వేదై అహం ఏవ వేదాలన్నింటి ద్వారా సర్వై వేదై అహం ఏవ అసలు వేదాలన్నీ కూడా నేనే వేదాలన్నింటి ద్వారా నేనే వేద్యః తెలుసుకోదగినటువంటి వాడిని సర్వై వేదై అహం ఏవ వేద్యః అన్ని వేదాల ద్వారా తెలుసుకోవలసింది నన్నే తెలుసుకోబడవలసిన వాడిని నేనే వేదాంత కృత్ అహం ఏవ అసలు ఈ వేదాంతం మొత్తాన్ని తయారు చేసింది కూడా నేనే ఈ వేదాంతం మొత్తం కూడా నా వల్లనే తయారైంది దీని కర్తని నేనే ఇక వేదవిద్య వేదాలు తెలిసిన వాడిని నేనే పాపం ఆయన కర్త అయితే ఆయన తెలియకుండాటువంటిది ఆయనే కర్త ఆయనే తెలిసినవాడు ఆయన తెలుసుకోవాలంటే వేదాలే మార్గం ఇక ఈ ప్రకారంగా వేదాలకు సంబంధించినటువంటి మూడు మాటలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నేను అందరి హృదయాల్లో ఉన్నాను ఒకటి రెండవది నా వల్లనే స్మృతి కలుగుతూ ఉంది అంటే జ్ఞాపకం కలుగుతూ ఉంది మరపు కలుగుతూ ఉంది అంటే జ్ఞాపకం ఆయనే మరపు ఆయనే జ్ఞానం కూడా నా వల్లనే అంటున్నాడు అన్ని వేదాల ద్వారా తెలియబడేది నేనే వేదాలన్నీ చేసింది నేనే వేదాలను తెలిసినటువంటి వాడిని నేనే అని ఇక్కడ పరమాత్మ తెలియజేస్తా ఉన్నాడు దీని యొక్క ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలి అహం సర్వస్య హృది సన్నివిష్టః అందరి హృదయాల్లో ఉన్నాను అన్నాడు అందరి హృదయాల్లో ఉంటే మిగిలిన భాగాల్లో లేడా అండి అని మనకి సందేహం అంటే హృదయంలో ఉన్నానంటున్నాడు కదా అప్పుడు చేతుల్లో కాళ్ళల్లో కళ్ళల్లో ముక్కులో చెవులో వీటిల్లో లేడా పరమాత్మ అని మనకి సందేహం వస్తుంది కానీ అంతటా ఉన్నాడని చెప్పుకుంటా మరి హృదయంలోనే ఉన్నాడని చెప్పడం ఏమిటి అని ఆలోచన అంటే ఆయన సర్వవ్యాపి కదా సర్వవ్యాపి అయినటువంటి వాడు హృదయంలో మాత్రమే ఉండటం ఏమిటి అంటే ఆయన అంతటా ఉన్నప్పటికీ కూడా ధ్యానమగ్నుడైనటువంటి వానికి ఒక గుర్తు ఉండాలి అదిగో దానికోసం ధ్యానమగ్నుడైనటువంటి సాధకుడికి ధ్యానం చేసేటువంటి సాధకుడికి పరమాత్మని దృష్టి పథంలో నిలుపుకోవాలంటే ఒక స్థానం ఉండాలి అందుకని చెప్పారు కాబట్టి ఆయన అంతటా ఉన్నటువంటి వాడే పరమాత్మ త్వరగా వ్యక్తం కావాలంటే త్వరగా మనకి సాక్షాత్కరించాలంటే త్వరగా మనకి మనము ఆయన్ని దర్శించాలంటే, అందుకోవాలంటే, భావించాలంటే సరైనటువంటి స్థానం హృదయం. హృదయం అనగానే ఏదో ఈ రక్తం రక్త ప్రసరణం చేసేటువంటి గుండెకాయ కాదు. మన వాళ్ళు ఏమంటారంటే హృదయం అనగానే ఇక్కడ చూపిస్తారు. ఎందుకని? హృదయం అంటే గుండె అని, హృదయం అంటే గుండె కాదు. అప్పుడప్పుడు మనం అంటుంటాం వాడు చూడండి వాడికి అసలు హృదయం లేదండి అని. హృదయం లేదంటే గుండె లేదా? గుండె లేకపోతే అప్పుడే పోతాడు, ఒక నిమిషం కూడా ఉండదు. కనుక గుండె కాదు హృదయం అంటే, ఈ గుండెకి, ఈ రక్తం కొట్టుకునేటువంటి గుండెకి కొంచెం కుడివైపుగా ఉంటుంది ఆ హృదయ స్థానం. అందుకని హృదయం అనగానే ఏదో గర్వంతో అహంకారంతో మాట్లాడేవాడు తిట్ట మాట్లాడతారు, నేనా నేనా అంటారు. కానీ హృదయాన్ని చూపించాల్సి వచ్చినప్పుడు కొద్దిగా కుడి పక్కగా ఇలా అక్కడ ఉంటుంది, అదే ఆధ్యాత్మిక హృదయం. ఈ ప్రకారంగా పరమాత్మ ఆధ్యాత్మిక హృదయంలో ఉంటాడు. మరి దానివల్ల మనకి ఏమిటండి ప్రయోజనం? అక్కడ ఉంటే స్మృతి, అపోహనం, జ్ఞానం ఈ మూడు కలుగుతున్నాయి. స్మృతి అంటే జ్ఞాపకం, మనకి జ్ఞాపక శక్తి ఉంటుంది. చాలా విషయాలు మనకి జ్ఞాపకం ఉంటా ఉంటాయి, కొన్ని జ్ఞాపకం ఉండాలి కూడా. మన మన పేరు, మన ఊరి పేరు, మన ఇల్లు, మన వాకిలి, ఇవన్నీ కూడా, మన హోదా, మనం ఎవరో ఏమిటో, మన భార్య, భర్త, బిడ్డలు, ఇవన్నీ గుర్తుండాలా? అందరినీ రోజు మర్చిపోతే ఎట్టు కుదురుద్ది? కాబట్టి అన్ని గుర్తుండాలి. వీటిని మర్చిపోతే మానవుడు జీవించలేడు. మానవుడు ప్రతిరోజు కూడా రాత్రిపూట అన్నింటినీ మర్చిపోయి చక్కగా నిద్రపోతాడు, గాఢ నిద్రపోతాడు. ఆ గాఢ నిద్రలో తన పేరు తెలియదు, తన ఊరు తెలియదు, తన ఇల్లు తెలియదు, తానెవరో తెలియదు, భార్య తెలియదు, భర్త తెలియదు, పిల్లలు తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, మిత్రులు తెలియదు, బంధువులు తెలియదు, వస్తువులు తెలియదు, అసలు ఏమీ తెలియదు. కిమపి నా జానామి, ఏమీ తెలియదు. మరి తెల్లవారు నిద్ర లేవని అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదే భగవంతుడు ఇస్తున్నాడు ఈ జ్ఞాపక శక్తి. రాత్రి గాఢ నిద్రలో మొత్తం మర్చిపోయావు, 4 గంటలు 5 గంటలు 6 గంటల సేపు నువ్వు గాఢ నిద్ర పోయినప్పుడు మొత్తం మర్చిపోయావు, అసలు ఏమీ తెలియదు, నువ్వెవరో కూడా నీకు తెలియదు. కానీ తెల్లవారటంతో మేలుకోవటంతో అన్నీ తెలుస్తున్నాయి. ఆ ఒక్కటే కాదు, అన్నీ తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా పరమాత్మ మనకి జ్ఞాపకాన్ని చేస్తున్నాడు, మనకి జ్ఞాపకాలు ఇస్తున్నాడు. ఇది పరమాత్మ మనకి చేసేటువంటి మేలు. సామాన్యులైనటువంటి వాళ్ళకి నిన్న మొన్నటి విషయాలు, ఈ జన్మలో విషయాలు జ్ఞాపకం వస్తాయి. చిన్నప్పుడు ఏం చేసింది, 20 ఏళ్ళప్పుడు ఏం చేసింది, 30 ఏళ్ళు, అన్నీ గుర్తులు వస్తూ ఉంటాయి. గుర్తు చేసుకుంటే గుర్తు వస్తుంటాయి. యోగులకి మాత్రం గత జన్మలో విషయాలు కూడా గుర్తుకొస్తుంటాయి. ఈ జన్మలో కాదు, గత జన్మల విషయాలు కూడా యోగులకు గుర్తుకొస్తాయి. కాబట్టి అంతా మా గొప్పతనం అనుకోకూడదు, అంతా భగవంతుడే మనకిస్తున్నాడు. ఇక జ్ఞానం, జ్ఞానం అంటే కొత్త విషయాలను అర్థం చేసుకోవటమే జ్ఞానం. కొత్త విషయాలను అర్థం చేసుకోవటానికి తెలివితేటలు ఉండాలి. సామాన్యులకు ఉన్నటువంటి జ్ఞానం లౌకిక జ్ఞానం, యోగులకు ఉన్నటువంటి జ్ఞానం అలౌకిక జ్ఞానం. ఇది లౌకిక జ్ఞానం, అది అలౌకిక జ్ఞానం. లౌకిక జ్ఞానం అంటే లోకానికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ బాగా తెలుస్తాయి అందరికి. అంటే ప్రత్యక్షంగా కనిపించేటువంటి వస్తువుని గురించి, విషయాలను గురించి, భోగాలను గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి, వీటన్నింటిని గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం సామాన్యులకుంది. మరి ఇక యోగుల యొక్క జ్ఞానం అలౌకిక జ్ఞానం. అంటే దేశాంతర, కాలాంతర, జన్మాంతర విషయాలను తెలుసుకోగలిగిన జ్ఞానం. ఇక్కడ కూర్చుంటాడు, వేరే దేశంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటాడు. దేశాంతర విషయ జ్ఞానం, కాలాంతర విషయ జ్ఞానం. ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల కిందటి విషయం తెలుస్తుంది, రాబోయేటువంటి భవిష్యత్తులో ఉన్నటువంటి విషయాలు తెలుస్తాయి యోగులైనటువంటి వాళ్ళకి. అలాగనే జన్మాంతర విషయం అంటే ఇంతకుముందు జన్మల విషయం కూడా తెలుస్తుంది వాళ్ళకి. అందుకనే దేశాంతర కాలాంతర జన్మాంతర విశేషాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇదంతా కూడా పరమాత్మ వల్లనే. ఇక ఇందాక స్మృతిని గురించి చెప్పుకున్నాం, జ్ఞాపకాన్ని గురించి. ఇప్పుడు మరపు, అపోహనం అంటారు. అపోహనం అంటే మరపు. ఇదివరకు జరిగినటువంటి చిక్కులు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, దుఃఖాలు కానీ, భరించలేనటువంటి రకరకాలైనటువంటి సంఘటనలు కానీ, వాటిని గుర్తు చేసుకుంటే బ్రతకలేము. ఇంతకుముందు మనకు ఎవరైనా ఏమన్నా అవమానం చేస్తే ఆ అవమానాలు గుర్తుపెట్టుకుంటే మనం బ్రతకలేము. మనసంతా బాధల్లో మునిగిపోద్ది. ఎవడో తిట్టాడు అది మనం విన్నాం, అది బాధగా ఉంటుంది. లేదు మన జీవితంలో మనం ఏదైనా పని చేయడానికి మొదలు పెడితే ఆ పని సక్సెస్ఫుల్గా ఉండి విఫలమవుద్ది. ఒకదాని తర్వాత ఉదాహరణ తర్వాత అన్ని మనం చేసేటువంటి పనులన్నీ విఫలమైపోతాయి. అప్పుడు కలిగేటువంటి బాధ వర్ణనాతీతం. ఈ బాధల్ని మనం గుర్తుపెట్టుకుంటే జీవితం అసలు సాగదు. అందుకని వీటన్నిటినీ మర్చిపోవాలి. వీటన్నిటినీ మర్చిపోవటం కూడా భగవంతుడే ఏర్పాటు చేశాడు మనం. ఆ మరపు కనుక లేకపోతే జీవితం బాగా దుర్భరమైపోతుంది. కాలక్రమంలో అన్ని బాధలు, అన్ని కష్టాలు, అన్ని నష్టాలు అన్నిటినీ కూడా మరపింపజేసి బ్రతుకు మీద ఆశతోటి, బ్రతుకు మీద తీపితోటి మనం ముందుకు నడిచేటట్టుగా చేస్తాడు భగవాన్. కాబట్టి ఈ ప్రకారంగా భగవంతుడు మరపును కూడా ఇస్తాడు. ఎప్పుడో ఎవరో చెప్పారు ఒక విషయం, అయ్యా నీకు భవిష్యత్తులో ఇదిగో జబ్బులు వస్తాయి, లేకపోతే ఇదిగో ఈ కష్టాలు వస్తాయి, లేకపోతే నీ సొమ్ము అంతా పోద్ది, లేదా దొంగలు పడతారు, లేకపోతే అదే ఉద్ది ఇదే ఉద్ది అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఎప్పుడో భవిష్యత్తులో జరుగుద్ది. రోజు అది కనుక మనకు గుర్తుందనుకోండి, ఏం బ్రతుకుతాం, దిగులుతో చచ్చిపోతాం. ఇప్పుడు ఏదైనా సంతోషం వచ్చినా కూడా ఆ సంతోషం కూడా మనకు ఉండదు, ఆ దుఃఖమే ఉంటుంది. కాబట్టి ఇదంతా మరపు రావాలి. ఆ మరపును కూడా భగవంతుడే కలిగిస్తాడు. ఎంత విచిత్రం అంటే జ్ఞాపకాన్ని భగవంతుడే కలిగిస్తాడు, మరపుని భగవంతుడే కలిగిస్తాడు. జ్ఞాపకాన్ని కలిగించి మనకి మేలు చేస్తాడు, మరపుని కలిగించి మనకి మేలు చేస్తాడు, జ్ఞానాన్ని కలిగించి మేలు చేస్తాడు. అంటే ఆయన ఏం చేసినా మనకి మేలే. అందుకనే అంతా మన మంచికే అని భావించాలి. భగవంతుడు ఏది చేసినా మన మంచికే అనుకోవాలి. మనం ఏదైనా ఓ పని చేసినప్పుడు ఆ పని సక్సెస్ అయితే రైట్, భగవంతుడు మనకి మంచి చేశాడు. ఒకవేళ అది ఫెయిల్యూర్ అయితే రైట్, భగవంతుడు ఎందుకో మనకది ఆ పని చెడగొట్టి మంచి చేశాడు అనేటువంటి భావన ఉండాలి. మంచి అయినా చెడైనా రెండింటిని ఒకటిగా చూడగలిగేటువంటి శక్తి ఉండాలి. ఇక మనకి ఇట్లా చేసినటువంటి మేలు మాత్రమే కాకుండా ఇంకా పరమాత్మ యొక్క ఆధిక్యతను ఏం చెప్తున్నారంటే, వేదైశ్చ సర్వై అహం వేద్యః, అన్ని వేదాల ద్వారా తెలియబడవలసినటువంటి వాడిని నేనే. వేదాలన్నీ కూడా అంతిమంగా ఏం చెబుతున్నాయి, పరమాత్మ అందుకునే విధానం చెబుతున్నాయి. నీవు పరమాత్మవే అని చెబుతున్నాయి. ఆ పరమాత్మని ఎట్లా అందుకోవాలా అనేటువంటిది చెబుతుంది. ఆ మార్గాలను గురించి బోధిస్తున్నాయి. ఆ మార్గాల్లో వచ్చేటువంటి ఆటంకాలను ఎదుర్కొనేటువంటి విధానాన్ని బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని బోధించటానికే వేదాలు ఉన్నాయి. వేదాల్లో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని మూడు కాండాలు ఉన్నాయి. అందుకనే కాండత్రయాత్మకం వేదం అని అంటారు. కాబట్టి కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ ఈ మూడు కూడా వేదాల్లో ఉండి మనకి భగవంతుణ్ణి తెలుసుకోవటానికి ఇవి కాస్త మనకి సహాయం చేస్తాము. కనుక వేద ప్రతిపాద్య విషయం ఏమిటయ్యానంటే పరమాత్మను తెలుసుకోవటమే. అంటే వేదాల్లో ప్రతిపాదించినటువంటి విషయమంతా పరమాత్మను తెలుసుకోవటమే. అదే ఇక వేదాంత కృత్తు. అంటే వేదాంతాన్ని చేసిన వాడు, వేదాంతానికి కర్త అది కూడా ఆయనే. అదేమిటండి, వేద మంత్రాలన్నీ కూడా దర్శించారంటున్నారు కదా. అవును, దర్శించారు. ఎవరు దర్శించారు? మహాత్ములైనటువంటి వాళ్ళు, మునీశ్వరులైనటువంటి వాళ్ళు, ఋషిపుంగవులైనటువంటి వాళ్ళు ఎంత గొప్ప గొప్ప తపస్సులు చేసి, ధ్యానం చేసి, ప్రశాంతమైనటువంటి వదనంతో, తీవ్రమైనటువంటి విచారణతో ఈ ప్రపంచాన్ని గురించి, పరమాత్మను గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి వినిపించింది. ఎవరన్నా చెవు దగ్గరికి వచ్చి ఊదారా? కాదు, వాళ్ళకి లోపల నుంచి వినిపించింది. మరి లోపల నుంచి వినిపించాలంటే ఎవరు వినిపించుంటారు? లోపల ఉండేది పరమాత్మే కనుక పరమాత్మ వినిపిస్తారు. ఇక అంతకంటే ఎవరికి ఛాన్స్ లేదు. కనుక వేదాంత కృత్ ఆయనే. ఆయన వినిపించాడు కాబట్టి ఆ విన్నటువంటి వాళ్ళు అదిగో వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి సమాజానికి చెప్తున్నారు. ఆ ప్రకారంగా అందరికీ తెలుస్తూ ఉంది. అంతేగాని వాళ్ళు కనిపెట్టినా వాళ్ళే వాళ్ళకే వినిపించినా వాళ్ళు సొంతం కాదు పరమాత్మ. అందుకనే వేదాలని అపౌరుషేయాలు అంటారు. అపౌరుషేయాలంటే ఎవరో కూర్చొని తయారు చేసినవి కాదు. మిగిలిన గ్రంథాలన్నీ ఎవరైనా కూర్చొని తయారు చేసినవి, కానీ వేదాలు మాత్రం అట్లా తయారు చేసినవి కాదు. అవి విన్నాయి, అందుకనే వాటిని శృతులు అన్నారు. వినిపించిన వాడు పరమాత్మ, విన్నవారు మహాత్ములు. కాబట్టి అలా విన్నటువంటివి అవి. మరి దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? వేదాలన్నీ భగవన్ నిర్మితాలు, భగవంతుడి చేత నిర్మించబడ్డ ఈ వేదాలు. సాక్షాత్తు భగవంతుడి చేత నిర్మించబడినటువంటి వేదాలని మనం ఎంత ఆసక్తితో తెలుసుకోవాలా, ఎంత కృతజ్ఞతాభావంతో తెలుసుకోవాలి. కాబట్టి వీటన్నిటినీ తెలుసుకోవాలి, వాటి మీద విశ్వాసం ఉండాలి. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతివాడికి వేదం పరమ ప్రమాణం. ఆ వేదాల యందు అత్యంత విశ్వాసం కలిగి ఉండాలి. ఆ వేదాలను చదవటం అర్థం కాకపోయినా అర్థమయం చేసుకున్నటువంటి వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. వేదాలను తెలుసుకోవటానికి గొప్ప అదృష్టం, పూర్వజన్మ సుకృతం ఉండాలి. దాన్ని అందుకనే దీన్ని వేదాంత కృత్ అన్నారు. వేదాలకి అంతములో ఉన్నటువంటిది, వేదాలకు అంతములో ఉన్నది ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటం గొప్ప అదృష్టం. ఆ జ్ఞానాన్ని, ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తప్పకుండా ప్రతి మానవుడు తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా మనకి వేదాల మీద విశ్వాసం ఉండాల. వేదాల్లో కనిపించేటువంటి విరోధాలన్నింటినీ సమన్వయంపరిచేటువంటి శాస్త్రమే వేదాంత శాస్త్రం. వేదాల్లో అక్కడక్కడ వైరుధ్యాలు కనపడతా ఉంటాయి. ఎందుకంటే ఒకళ్ళు చెప్పింది కాదు, ఇద్దరు చెప్పింది కాదు, 100 మంది చెప్పింది కాదు, 1000 మంది చెప్పింది కాదు, లక్షల మందో కోట్ల మందో చెప్పింది. ఇంతమంది చెప్పినప్పుడు వాళ్ళు అట్టు చెప్పారు, వీళ్ళు అట్టు చెప్పారని మనకి ఎక్కడో ఒక చోట అనుమానం రాక మాంద. మనకు అనుమానం రాకుండా దాంట్లో ఉన్నటువంటి వైరుధ్యాన్ని తొలగించడానికే మనకి శాస్త్రాలు వచ్చింది. ప్రత్యేకంగా వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వైరుధ్యాన్ని తొలగించడం కోసం బ్రహ్మసూత్రాలు రచించడం జరిగింది. కాబట్టి ఈ ప్రకారంగా వేదాంత శాస్త్రం అనేటువంటిది సమన్వయ శాస్త్రం. ఏ రకమైనటువంటి భేదాలు కనిపించకుండా అన్నిటికీ కూడా సమాధానం చెప్పే వేదాంత శాస్త్రం. వాటి మూల పురుషుడు పరమాత్మ. అయితే వ్యాసుడు, వాల్మీకి, వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులంతా కూడా పరమాత్మ స్వరూపులు గనక ఈ వేదాలని, వేదాంతాన్ని లోకంలో ప్రచారం చేయటం జరిగింది. ఇక వేదవిత్ అహం ఏవా అన్నారు. అయ్యా, వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది నన్నే, అంటే పరమాత్మనే. వేదాంతాన్ని తయారు చేసింది నేనే, ఇక వేదం తెలిసిన వాడిని కూడా నేనే అంటున్నారు. ఎందుకని తెలిసిన వాడిని నేనే అన్నారు? ఇక్కడ ఎవరు లేరా? పూర్వకాలం నుంచి ఎవరు తెలియకపోతే గ్రంథాలను ఎట్లా వస్తున్నారు? దీనికి ఒక్క మాట చెప్పాలి. భగవద్గీత నాకు బాగా తెలుసు, సంపూర్ణంగా నాకు తెలుసు అని ఎవరు కూడా అనకూడదు. నిజంగా తెలిసిన వాడు అండవు. ఏమీ తెలియనటువంటి వాడు కనుకైతే నాకు బాగా తెలుసు అంటాడు. మరి అయితే ఎవరయ్యా తెలిసింది? భగవద్గీత సంపూర్ణంగా తెలిసిన వాడు శ్రీకృష్ణుడే. అంటే వ్యాసుడిని కూడా పక్కకు నెట్టేశాడు. భగవద్గీత సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఇక ఈ లోకంలో ఎవరైనా సరే సంపూర్ణంగా తెలిసినటువంటి వాడని చెప్పడానికి వీల్లేదు. భగవద్గీతనే అట్లా చెప్పడానికి వీలు లేకపోతే వేదాల సంగతి ఏమిటి? వేదాలు తెలిసినటువంటి వాడు పరమాత్మ మాత్రమే. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా దీనికి ఇంకొక అంతరార్థం కూడా ఉంది ఈ శ్లోకానికి. ఏమిటంటే ప్రాణులందరి యొక్క బుద్ధి గుహలో ఉన్నది ఆ పరమాత్మ. ఎవరైతే ఈ జీవుడు పరమాత్మే అని భేద దృష్టి లేకుండా చూస్తారో వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహంతో, శాస్త్రాల యొక్క అనుగ్రహంతో, గురువు యొక్క అనుగ్రహంతో అంతఃకరణ శుద్ధి కలిగి పరమాత్మను అందుకుంటారు. అంటే జీవుడు దేవుడే, జీవుడికి దేవుడికి తేడా ఏమి లేదు అని తెలుసుకున్నటువంటి వాడు పరమాత్మను అందుకుంటాడు. అదేవిధంగా నాతో సహా అంతా కూడా ఇదం సర్వం పరమాత్మ అనేటువంటి జ్ఞానం కూడా కలుగుద్ది. అంతా పరమాత్మ కాదు, నాతోటి సహా అంతా పరమాత్మ అనేటువంటి భావన కలుగుతుంది. అయితే చిత్తంలో మలినాలు పెట్టుకున్నటువంటి వాడు, మలిన చిత్తుడైనటువంటి వాడు, సామాన్యుడైనటువంటి వాడు, వాడికి ఈ స్మృతి జ్ఞానం రెండు కలిగే అవకాశం లేదు. ఈ జ్ఞాపక శక్తి ఉండదు, ఈ జ్ఞానం ఉండదు, వాళ్ళకంతా మరపే ఉంటుంది. కాబట్టి నేను ఆత్మను పరమాత్మను అనే విషయంలో మరపు ఉంటుంది వాళ్ళకి, కానీ మనకి ఆ జ్ఞాపకం ఉంటుంది. ప్రతిరోజు అప్పుడప్పుడు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది, ఎప్పుడో ఒకప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది నేను పరమాత్మని అని. ఈ ప్రకారంగా ఇంతవరకు సామాన్యమైనటువంటి సాధకులకి, మంద మధ్యమాధికారులకి, కాస్త మంద బుద్ధి కలిగిన వాళ్ళకి, మధ్యాధికారులకి, అంటే అంత మందం కాదు, తెలివితేటలు కాదు, మధ్య రకంగా ఉన్నారు. తన స్వరూపాన్ని గురించి తెలియజేశాడు భగవానుడు, తన మహిమను గురించి చెప్పాడు. దీంతో మనకి మూడో ప్రకరణం అయిపోయింది. ఇప్పుడు నాలుగవ ప్రకరణంలోకి వస్తున్నాం. ఇప్పుడు ఉత్తమాధికారులకి తన స్వరూపాన్ని చెబుతున్నాడు. అంటే ఇది కొంచెం అర్థం చేసుకోవటం సామాన్యుడికి కష్టం. ఉత్తమాధికారులకి పరమాత్మ తన యొక్క స్వరూపాన్ని వివరిస్తున్నాడు 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా, 5 శ్లోకాలు. మరి 16వ శ్లోకం ఏమిటో చూడండి. ద్వావిమౌ పురుషౌ లోకే,
ద్వావిమౌ పురుషౌ లోకే, క్షరశ్చాక్షర ఏవ చ, క్షరస్సర్వాణి భూతాని, కూటస్థోక్షర ఉచ్యతే,
ద్వావిమౌ పురుషౌ లోకే,
ద్వావిమౌ పురుషౌ లోకే,
క్షరశ్చాక్షర ఏవ చ,
క్షరశ్చాక్షర ఏవ చ,
క్షరస్సర్వాణి భూతాని,
క్షరస్సర్వాణి భూతాని,
కూటస్థోక్షర ఉచ్యతే,
కూటస్థోక్షర ఉచ్యతే.
లోకంలో క్షర అక్షర ఏవ చ, క్షర అక్షరాని ఇమౌ ద్వౌ పురుషౌ ఏవ, ద్వౌ పురుష ఏవ అని రెండు విధాలైనటువంటి పురుషులు ఉన్నారు ఈ లోకంలో. క్షర పురుషుడు అక్షర పురుషుడు అని రెండు రకాలైనటువంటి పురుషులు ఉన్నారు. సర్వాణి భూతాన్ని క్షర, ఈ భూతాలన్నీ క్షర పురుషులే, అన్ని ప్రాణులు క్షరం, నశించిపోయాయి. కూటస్థ అక్షర ఉచితే, కూటస్థుడు మాత్రం అక్షరుడు, కూటస్థుడైనటువంటి వాడిని అక్షర పురుషుడు అంటారు. లోకంలో క్షర పురుషులు అక్షర పురుషులు అని ఇద్దరు పురుషులు ఉన్నారంట. అన్ని ప్రాణులు క్షర పురుషులే, మానవులు, జంతువులు, మృగాలు, పక్షులు, క్రిములు, కీటకాలు, పురుగులు, పొట్టులు, అన్ని చెట్లు, చేమలు అన్నీ కూడా క్షరం. మరి అక్షరుడు ఎవరు? కూటస్థుడు. కూటం అంటే కంసాలి దాగలి ఉంటుంది, ఒక కొయ్య, దాని మధ్యలో ఒక ఇనప దిమ్మె ఉంటుంది, దాని మీద అన్నీ కూడా వస్తువులు తయారు చేస్తుంటాడు, సాగదీయటం కానీ వంచటం కానీ ఇవన్నీ చేస్తుంటాడు. అది మాత్రం కదలదు, పైన వస్తువులు అన్నీ కదిలిపోతుంటాయి, అందుకని దాన్ని కూటం అంటాడు. కనుక పరమాత్మను కూడా కూటస్థుడు అంటాడు. కనుక కూటస్థుడే అక్షర పురుషుడు అని మనకి ఇక్కడ తెలియజేస్తాం. క్షర అక్షర పురుషులు ఇద్దరే కాదు, పురుషోత్తముడు కూడా ఉన్నాడు. అంటే లోకంలో ముగ్గురున్నారు పురుషులు, తర్వాత శ్లోకంలో వస్తారు. అందుకని ముగ్గురున్నారు, క్షర అక్షర పురుషోత్తమ. ఇప్పుడు క్షర అక్షర పురుషుల గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు, పురుషోత్తముల గురించి తర్వాత చెప్తారు. క్షర అంటే నాశనం అయ్యేది, అక్షర అంటే నాశనం కాదు. మరి నాశనం అయ్యే ఏమిటి? అన్ని ప్రాణుల యొక్క శరీరాలు నాశనం అవుతాయి, అన్ని ప్రాణుల యొక్క ఉత్పత్తి నాశనం రెండు, అంటే పుడతాయి పోతాయి. కాబట్టి అవి క్షరం. కాలంలో పుట్టి కాలంలో నశించేటువంటివి కనుక ఈ దేహాలన్నీ కూడా క్షరాలు, భూతాలన్నీ కూడా క్షరాలు. అన్ని ప్రాణుల యొక్క స్థూల దేహాలు ఏవైతే ఉన్నాయో అవి క్షరం. ఎందుకని? ఇదిగో ఒకే ఒక్క జన్మలో ఇది కాస్త పోతుంది అంతే, అందుకని క్షరం. మరి అక్షర అంటే ఏమిటి? అక్షర అంటే నాశనం లేనటువంటిది, అంటే కోటస్థుడైనటువంటి జీవుడు అక్షరుడు, నాశనం లేనటువంటి వాడు. ఎందుకని అంటే కాలంలో పుట్టి కాలంలో పోయేవాడు కాదు. అదేమో కాలంలో పుట్టి కాలంలో పోయేది, ఇది కాలంలో పుట్టి కాలంలో పోదు. మరి శరీరాలు నశించినా, శరీరాలు నశించినప్పటికీ ఆ శరీరాలని ఆడించేటువంటి సూక్ష్మ శరీరం నశించదు, ఈ శరీరంలో నుంచి మళ్ళీ బయటికి పోద్ది. మనం చెప్తున్నాం మన షష్టాని ఇంద్రియాన్ని, మనసుతో పాటుగా ఐదు ఇంద్రియాలని కూడా పట్టుకొని ఈ జీవుడు ఈ దేహంలో నుంచి పోతాడు, పోయి కనపడకుండా పోతాడా? కనపడకుండా పోతాడు, కానీ మళ్ళీ వస్తాడు, ఇంకో దేహంలోకి వస్తాడు. అంటే శరీరాన్ని మార్చుకొని మళ్ళీ కనపడతాడు, మళ్ళీ దేహంలో నుంచి పోతాడు, మళ్ళీ వస్తాడు. కాబట్టి ఇతడు అక్షర పురుషుడు అన్నాడు. కనుక ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి పోవటానికి ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడు, మళ్ళీ దేహంలోకి వచ్చేవాడు, మళ్ళీ దేహంలో పోయేవాడు, ఈ ప్రకారంగా వెళ్ళేవాడు కనుక, అతడు ఉండేవాడే కనుక అప్పుడప్పుడు తనకు కావాల్సినటువంటి శరీరాన్ని తగిలించుకుంటాడు, వద్దనుకున్నటువంటి శరీరాన్ని వదిలేస్తాడు. మనం ఎట్టయితే పనికిరాదనుకున్నటువంటి షర్తు వదిలేస్తాం, మళ్ళీ కొత్త షర్తులు వేసుకుంటామో అదే ప్రకారంగా పనికిరాని దేహాన్ని వదిలిపెడతాడు, కొత్త దేహాన్ని ధరిస్తాడు, మళ్ళీ వస్తాడు. అతన్నే కోటస్థుడు అంటారు. అంటే కోటం మీద ఎన్ని వస్తువులైనా సరే తయారు చేయవచ్చు, ఎన్ని వస్తువులైనా మార్పులు చేయవచ్చు, కానీ కోటం మాత్రం మారదు. దేహాలు ఎన్నైనా మారుతాయి, కానీ లోపలటువంటి సూక్ష్మ శరీరం మారదు. నువ్వు ఏం తయారు చేసుకున్నావో అదే మళ్ళీ ఇంకో దేహంలోకి వచ్చింది, మళ్ళీ ఆ దేహంలో ఉన్నప్పుడు ఎట్లా తయారు చేసుకున్నావో అదే మళ్ళీ ఇంకో దేహంలో ఉన్నప్పుడు వచ్చింది. అంటే శరీరాలు పోతున్నాయి కానీ ఈ జీవుడు మాత్రం పోవటంలా, ఈ జీవుడు తనకు కావాల్సినటువంటి దేహం కోసం ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. కనుక కూటస్థుడు కూటం అన్నారు, అంటే ఆయన మార్పు చెందడు, దేహాలు మాత్రమే మార్పు చెందుతా ఉంటుంది. అలాగే పరమాత్మ, పరమాత్మ యొక్క ప్రతిబింబం ఈ క్షేత్రంలో ప్రతిబింబించినప్పుడు దాన్ని జీవుడు అన్నారు. ఆ జీవుడు ఎన్ని శరీరాలు నశించినా ఒకదాని నుంచి మరోదానికి ప్రయాణం చేస్తుంటాడే కానీ ఆయన నశించడు. మనసుతో పాటుగా ఆరు ఇంద్రియాలని పట్టుకొని పోతుంటాడు, వాటితో పాటుగానే మళ్ళీ ఇంకో దేహంలోకి వస్తాడు, వాటిని పెట్టుకొని దేహంలో ఉండి కొంతకాలం ఏదో వ్యవహారం చేస్తాడు, మళ్ళీ ఆ దేహాన్ని వదిలిపెడతాడు, వీటన్నిటిని పట్టుకొని మళ్ళీ పోతాడు. ఈ ప్రకారంగా అనంతకాలం కొనసాగేటువంటి వాడు జీవుడు గనక జీవుడు అక్షరుడు అన్నారు. నిజం ఏంటంటే అసలు అక్షరుడు కాదు, అంటే అసలు నశిప్పు లేనివాడు కాదు. మరి ఎప్పుడు నశిస్తాడు? నిజం చెప్పాలంటే నశింపు ఉన్నవాడు కాదు, నశింపు లేనివాడు కాదు. ఎట్లాగా అంటే ఈ జీవుడు ఎప్పుడైతే మోక్షాన్ని అందుకున్నాడో పరమాత్మ అవుతాడు. కనుక జీవుడు నశించడం లేదు, జీవుడు పరమాత్మ అవుతాడు. పరమాత్మ జీవుడయ్యాడు, పరమాత్మే జీవుడయ్యాడు, ఈ బాధలని పడుతున్నాడు. మళ్ళీ ఇవన్నీ తప్పించుకోవటం కోసం ఈ జీవుడే పరమాత్మ అవుతాడు. అందువల్ల జీవుడు అక్షరుడు, నశింపు లేనివాడనే చెప్పుకోవచ్చు. కాకపోతే జీవుడిగా మనకి ఇప్పుడు లేడు కాబట్టి అందుకని అతను కూడా నశించిన వాడు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రకారంగా ముక్తిని పొందేంత వరకు జీవుడు ఉంటాడు, దేహం మాత్రం పోద్ది. దేహంలో ఉన్న జీవుడు మాత్రం దేహాలు మార్చుకుంటా 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 పోతాడు, ఎప్పటిదాకా? మోక్షాన్ని అందుకునేంత వరకు. ముక్తిని అందుకునేంత వరకు. కాబట్టి ఈ శరీరాలు ధరించడానికి, అందులో కూర్చొని అనుభవాలు పొందటానికి కారణమైనటువంటి వాసనలు కర్మఫలాలు పూర్తిగా నశించిపోయేంత వరకు ఈ జీవుడు ఉపాధులతో కూడే ఉంటాడు. తర్వాత ఉపాధులు లేని ఆత్మగా ఉంటాడు. ఆత్మకి జీవుడికి తేడా ఏంది? ఉపాధులతో ఉంటే జీవుడు, ఉపాధులు లేకపోతే ఆత్మ. వీటిని పట్టుకుంటే జీవుడు, వీటిని వదిలిపెడితే దేవుడు. కాబట్టి కాల ప్రవాహంలో, నిర్ణీత కాలంలో నశించేటువంటిది క్షరం. ఒక కాలంలో మనకి తెలుసు అందరూ నశించిపోయేవాళ్ళు. కాలంతో సంబంధం లేకుండా ఆత్మజ్ఞానం కలగటంతో అంతమైపోయేది అక్షరం. అది ఎప్పుడో మనకి ఎవరికి తెలియదు. ఇప్పుడు దేహం ఉంది అని అంటే 100 ఏళ్ళు బ్రతుకుతాడు, బాగా ఉంటుంది. అంతేగాని మధ్యలో అయినా సరే ఎప్పటికప్పుడు పోవాల్సిందే. కానీ ఈ జీవుడే, జీవుడు ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే అతడు అక్షరుడు కానీ. సరే, క్షరుడు అక్షరుడు చెప్పాడు, దీన్ని బాగా గుర్తు పెట్టుకోండి. ఎందుకనంటే తర్వాత పురుషోత్తముడు వచ్చిన తర్వాత పొరపాటు పడతాం. కనుక పురుషోత్తముడు ఎవరు? అసలు నశించిన వాడు. ఇక అంతం అనేది లేదు పురుషోత్తముడి. ఆయనే అజం అవ్యయం, పుట్టుక లేదు, నాశనం లేదు. క్షర అక్షర పురుషుడికి వేరైనటువంటి వాడు పురుషోత్తముడు. క్షర పురుషుడికి, అక్షర పురుషుడికి దేహము కాదు, జీవుడు కాదు, ఆయన పరమాత్మ. కనుక క్షర అక్షర పురుషుల గురించి తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది పురుషోత్తముని గురించి. కనుక ఆ పురుషోత్తముని గురించి 17వ శ్లోకంలో మనం తెలుసుకుందాం రేపు.